ఆలయాలలో ఆశ్రమం గేటు బయట, పెద్ద గేటు బయట మంచు పడుతూ ఉంటుంది. తల మీద పెట్టి గుండు గీయించిన తల మీద కొవ్వొత్తి ఆరిపోకూడదు. ఇంకా వాడు మూడు మఠాధిపతి మూడు ఎప్పుడు లోపలికి రాణిస్తాడు నిన్ను, 5 రోజులో 10 రోజులో. మీకు అన్ని సుఖాలు పెట్టి పెడుతూ ఉంటే నేర్చుకోలేరు మీరు. మీరు చెప్తున్నాను, నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. నేను అది ఇక్కడ మాత్రము మిగతా ఆశ్రమాల్లాగా నేను ఉండనివ్వను వాతావరణాన్ని. ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది, లేకపోతే మూసేస్తా. డిసెంబర్ 1999 వరకు నాకు కావాల్సిన ఏంటి, మీరు నేర్చుకున్నారా లేదు అంత సులభంగా ఇది వచ్చేస్తే. ఇంకే నేర్చుకోవటానికి ప్రయత్నం కనిపించటం లే నాకు. ఎఫర్ట్ ఏది? చెప్పిందే 20 ఏళ్ల పట్టి చెప్తున్నాను తప్ప, ఒక రూలు పెట్టి ఓ నియమం పెట్టి చెయ్యండి. మళ్లీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే దాని గురించి, ఒకసారి చెప్పింది రెండోసారి చెప్పించుకోకుండా ఉండటమే మొట్టమొదటి లక్షణం. రెండోసారి చెప్పించుకోకూడదు. మాకు అర్థం కాలేదు మాస్టరు, చెప్పిందే అర్థం కాకపోతే ఇంకా తురియ స్థితి ఏమర్థమవుతుంది? కానీ కష్టమే అది, సులభంగా ఏం రాదు. అంచేత నేను చెప్పింది చేయలేదు అది మీకు చేత కావటం లేదు అంటున్నాను తప్ప, ఆ స్థితి అంత సులభంగా వచ్చేస్తే అసలు గురువులు అక్కర్లే ఆవిడికి. ఎవరికి అక్కర్లే, అది జన్మ జన్మలు పడుతుంది. ఏంటి చెప్పింది చేస్తూ ఉంటాను, ఇలా చేస్తే అసలు ఎన్ని జన్మలకే రాదు. అగ్గిపుల్ల గీయటం, ఖిచడి వండటంలా ఉంటుంది బీర్బల్ది. మీరు గీస్తూ కూర్చోండి అలాగే, కొన్ని కోట్ల జన్మలు ఏమీ అవ్వదు. కనీసం ఆ గేట్ దాటి లోపలికి వచ్చినప్పుడు సీరియస్నెస్ ఉండాలి. ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన వారధిలోకి, ఓ అద్భుతమైనటువంటి సెంటర్లోకి మీరు ప్రవేశిస్తున్నారు అన్న యాంగిల్ ఉండాలి. మీరు ఏం నేర్చుకోబోతున్నారు, కానీ ప్రస్తుతం ఉపనిషత్ అది చెప్తున్నటువంటిది ఖచ్చితంగా మీకు కష్టమే. ఇంచేదంటే ఇది ఋషులకే కష్టం ఇది. కానీ ఋషులకే కష్టం కనుక నేను చేయలేను, డాల్టన్ కి రాదు కనుక నేను మిగతా కెమిస్ట్రీ చదవను అన్నట్టుంటుంది. నేర్చుకోవటమే. ఆ నేర్చుకునేటటువంటి దాంట్లో మూడు విధాలుగా మనం నేర్చుకోవటానికి ట్రై చేస్తున్నాం. ఏమిటది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల గురించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. కానీ ఈ ప్రయత్నం మీకు అర్థమైపోయిందనుకోండి, పూర్తిగా మీరే చేతనత్వంలో ఉన్నారన్నమాట, గురువుల యొక్క చేతనత్వంలో ఉన్నారన్నమాట. అదంతా సులభం కాదు. అంచేత మీరు ఆ చేతనత్వంలో ఉండండి అని నేనేం అడగటం లే, నేను ప్రయత్నించటం లేదు అంటున్నాను. నేను మనకి ఇష్టమైనటువంటి వస్తువు గురించి ఎలా వెంపర్లాడతాం, ఆ వెంపర్లాట లేదు, పైకి పోజు కొట్టండి, ఉన్నట్టు నటించండి. నటిస్తూ ఉంటే అదే వస్తుంది, అంతా నటనే ప్రపంచం అంతా కూడా. నలుగురు వ్యక్తులు కలుస్తారు, స్నేహితులైపోతారు, కలవటం మానేస్తారు, స్నేహితులు అవ్వరు. స్నేహితులు అయ్యేసరికల్లా నువ్వు తిన్నదేదో వాడికి పెడదామని, వాడితో పాటు కలిసి సినిమాకి వెళ్దామని ఉంటుంది. అలాగే కలిసి, అందుకని ఆ శాంతి మంత్రాలు చదవమన్నది, సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, సహా కలిసి చేస్తాము. అందుకు ఆ చదవమనేది. ఎవరు కలిసి చేస్తారు? శిష్యుడు వేరు గురువు వేరు కాదు, ఇద్దరు కలిసి చేస్తారు. సహ వీర్యం కరవావహై, వీర్యం అంటే తేజస్సు, హీరోయిక్ ఎఫర్ట్, హీరోయిజం. ఇది మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము సాధారణ వ్యక్తులు చేయగలిగేది కాదు, అది అర్థం చేసుకోండి. మీరు మహావీరులు. హిరణ్యకశిపుడిని అంటాడు వాడు, మూడు లోకాలను జయించానంటావు నువ్వు, ఏం జయించావు నువ్వు? నిన్ను నువ్వు జయించుకోగలిగితే అందరినీ జయించినట్టే. అంచేత మీరు చాలా అద్భుతమైనటువంటి ఒక మహావీరులు చేయలేనటువంటి పని చేస్తున్నారు. కానీ అసలు మీకు అర్థం అవటం లే, చేసే పనికి అది ఏం చేస్తున్నామో మీకు తెలియకపోతే విలువ ఉండదు దానికి. చేత గురుచేతనత్వం గురించి మనం చదువుకుంటున్నాం. డిసెంబర్ 99 లోపల సిలబస్ పూర్తి చేస్తున్నా నేను. కష్టమే సిలబస్, కొన్ని జన్మలు పట్టేటటువంటి సిలబస్ కొన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నాను అంటున్నా నేను. దాంట్లో మీరు భాగస్వాములు అవుతే ఎందుకయ్యాను మీరు భాగస్వాములు? నేను బయట అక్కడ నుంచి ఉన్నవాళ్ళు, ఈ కాలనీలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ వచ్చేవచ్చు కదా. నిజంగా అంత గొప్పదవుతే, ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి కదా, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి, అరవింద సొసైటీ వాళ్ళు వస్తూ ఉంటారు, నేను వాళ్ళందరూ ఎందుకు రావటంలే? బయట వాళ్ళు రాలేదు, వాళ్ళకి తెలియదు మాస్టరు. ఎందుకు రావటంలే? అవగాహన లోపం. నేర్చుకోవలసినది చెప్పబడుతున్నప్పుడు నేర్చుకోరు, తర్వాత ఏమంటారు? చెప్పేవాళ్ళు దొరకరు. అంచేత ఎప్పుడైనా మీరు నేర్చుకోవాల్సినది ఏంటి అంటే అవకాశాన్ని గుర్తించటం. అదొక్కటి మీరు నేర్చుకోగలిగితే చాలు జీవితంలో. వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినప్పుడు ఉపయోగించుకోవటమే, మళ్లీ మళ్లీ రాదు. ఇందులో ఈ క్లాసులు మాత్రం గ్యారంటీగా 99 తర్వాత ఉండవు. ఇచ్చంటే అంత టైం లేదు ప్రకృతిలో. అది ఆ సంధ్యాకాలం కనుక ఫైనల్ అసాల్ట్ అంటే చివరిసారిగా ఒక ప్రయత్నం చెయ్యండి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుష్ ఇవ్వబడుతున్నప్పుడు, మీరు పుష్ నుంచి పక్కకి తప్పుకుంటే ఒత్తిడి వస్తూ ఉంటుంది. శివరాత్రి నాడు అప్పుడు కాశీ విశ్వనాథుల ఆలయం సన్నటి గలీలో ఉంటుంది, తోస్తారు వాళ్ళు వెనకాత నుంచి. తెలివైన వాడు అయితే ఏం చేస్తాడు? వాడేం చేయక్కర్లే. ఏం చేయాలి వాడు? అందులో ఇరుక్కుపోతే చాలు, వాళ్లే తోసిపోతారు. కానీ వాళ్ళు తోస్తూ ఉంటే సుఖంగా ఉండదుగా. అప్పుడేం చేస్తాం మనం? బయటకు వచ్చేస్తాం. బయటకు వస్తే ఏమవుతుంది? శివరాత్రి నాడు శివదర్శనం మాత్రం గ్యారంటీగా జరగదు. రెండో రోజు రష్ ఉండదు, మీరు హాయిగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. మేమంత తెలియని వాళ్ళు చూసావా మాస్టరు, రష్లో శివరాత్రి నన్ను నేను వెళ్లలేదు. రెండో రోజు ఎవరూ లేనప్పుడు నేను చూసి, ఎందుకు ఎవరూ లేనప్పుడు అని కూడా బురకెక్కదు. చాలా మంది రష్ ఉందని తీర్థక్షేత్రాలకు వెళ్లరు. మామూలు వ్యక్తికి కామన్ సెన్స్ ఉంది, తీర్థక్షేత్రాలప్పుడు ఆ పండుగలలో ఆ రష్లో ఆ రష్ అట్రాక్ట్ అవ్వబట్టంలో ఒక విశేషమైనటువంటి కాల వ్యవస్థ ఉన్నది అని. వీడు పండితుడు కదా, ఇంచేత జ్ఞాని, మహాజ్ఞాని. అంచేత వీడి జ్ఞానం ఎక్కడ పనికొస్తుంది? నువ్వు మహాజ్ఞాని అవుతే గురువుగారు చెప్పారా అంత అదృష్టం అని ఆ రష్లో పడి చచ్చిపో, చిత కొట్టేస్తే మనుషులు నిన్ను తొక్కేస్తే. అర్థమైందా చెప్తోంది ఏంటో? అంచేత ఇక్కడ మీకు సుఖంగా ఉండకపోవచ్చు. ఆ పుష్ మృదువుగా ఎందుకుంటుంది? పుష్ అంచేత ఆ పుష్ వచ్చి అందులో ఏంటి రాలేదు అది వేరే విషయం. అది అదృష్టమా దురదృష్టమా దాని గురించి నేను మాట్లాడటం. ఏం చేయాలంటే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు మహానుభావుడు అవుతాడు. ఇప్పుడు కాకపోతే రేపు ఎప్పుడవుతాయి ఏంటిట. కానీ అవకాశం వచ్చాక ఆ అవకాశాన్ని సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. అందుకనే ఆ 5 శాంతి మంత్రాలు రోజు చదవండి అని చెప్పేది. కలిసి మీరు చేయలేకపోతే ఏమీ జరగదు. కొన్ని వేల మంది ఋషులు హిమాలయాలలో శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత సత్రయాగం చేస్తున్నారు ఇప్పటికీ. వాళ్ల సత్రయాగాలు కూడా మిమ్మల్ని కలపలేకపోతున్నాయి, తమాషాది. కానీ ఆ జ్ఞానం ఉంటుంది సూక్ష్మ జగత్తులో, దానికి ఉంది. ఆ జ్ఞానం గురించి నేను మాట్లాడుతున్నాను. మాండుక్యోపనిషత్ పరాకాష్ఠ ఓంకారం గురించి పరిపూర్ణమైనటువంటి వివేచన ఇచ్చేటటువంటిది. ఓంకారం అంటే చెప్పాను కదా, పూర్వేషామపి గురు కాలేనాన వచ్చేదాత్. ఆ గురుత్వాన్ని అర్థం చేసుకోండి. ఓంకారమే గురువు. ఆ భావం అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను నేను? ఉపనిషత్తే చెప్తున్నాను ఇంతసేపు మీకు. ఓంకారమే గురువు, ఇంకో గురువు లేదు ప్రపంచంలో. ఎవరికి గురువు? పూర్వేషామపి గురువు. బ్రహ్మకు కూడా అదే గురువు. కాని ఓం అనే శబ్దము కాదు, ఓం అనే శబ్దముతో ఎవరిని గుర్తిస్తున్నావో తస్య వాచక ప్రణవ. రాముడు అనేసరికల్లా ఏమేం గుర్తొస్తాయి మీకు? రామబాణం గుర్తొస్తుంది, మర్యాద పురుషోత్తముడు గుర్తొస్తాడు, దశరథుడు గుర్తొస్తాడు, కైకే గుర్తొస్తుంది, పుత్రకామేష్టి యజ్ఞం గుర్తొస్తుంది, తాటకి సుబాహుడు మారీచుడు గుర్తొస్తాడు. అదేమీ గుర్తు రాకుండా మీరు రామ్ 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 రామకోటి రాస్తారు. ఎందుక రామకోటి రాయటం? రాముడి యొక్క చేతనత్వంలో నేను మారాలి అనే కోరిక ఉండాలి మీకు. ప్రయత్నిస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, అది తప్పదు. అది మీరు రామా అంటంలో ఉద్దేశం ఏంటంటే నేను ఆ అద్భుతమైనటువంటి చేతనత్వము. రమయతీతి రామ, ఎంత అందంగా ఉండేవాట రాముడు అంటే ఋషులు కూడా చెలించారు. అప్పుడు మళ్ళా కృష్ణుడు అవతారం ఎత్తాల్సి వచ్చింది. చాలా కారణాలు ఉంటాయి అవతారాలకి. అంచేత అసలైన అందగాడవడు అంటే రాముడు, కృష్ణుడు కాదు. ఆ రామతత్వం నీవే, నువ్వే, అది చెప్పేది ఆత్మా రాముడు. అదే చెప్తున్నాడు, అయం ఆత్మా బ్రహ్మ. ఆ మాండుక్యోపనిషత్తు మొత్తము కూడా ఓంకారం యొక్క స్థితిని తెలుపుతోంది. ఓం అంటే ఏం లాభంలే మీకు. ఓం అనగానే ఈ ఆలోచన స్రవంతి రావాలి మీకు. ఏమే ఆలోచన స్రవంతి రావాలి? నా చేతనత్వము భౌతిక జగత్తులో ఉన్నప్పుడు బహిప్రజ్ఞగా పనిచేస్తున్నది. బహిప్రజ్ఞగా పనిచేస్తున్నప్పుడు లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఆ బహిప్రజ్ఞగా పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞ ఏడు అంగములు కలివి. ఈ ఏడు అనేది రకరకాలుగా మీరు చదవచ్చు, అది రకరకాలుగా చెప్తూ ఉంటారు. మనం ఏంటో ఏడు అంగాలు చదువుకుంటా ఉంటే సూర్యుడు యొక్క ఏడు కిరణాలు. ఆ ఏడు కిరణాల యొక్క స్పష్టమైనటువంటి వివేచన తెలియాలి మీకు. అంటే ఏంటి, మీరు ఏది చేసినా ఒక సంకల్పం ఉంటుంది, ఓ ప్రజ్ఞ ఉంటుంది, ఒక క్రియ ఉంటుంది, ఒక సంతులనం ఉంటుంది, ఓ విజ్ఞానం ఉంటుంది, ఆ పని మీద భక్తి ఉంటుంది, ఇవన్నీ చేయటానికి కావలసినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇవి ఏడు అంగాలు. ఆ ఏడు అంగాలు ఛాందోగ్యోపనిషత్తులో ఎలా చెప్పాడో చెప్పాను నేను మీకు. ద్యులోకము శిరస్సు, ఆదిత్యుడు కన్ను, ప్రాణాలు ముక్కు, మన మధ్య భాగము ఆకాశము, మూత్రపిండములు జలము, పాదములు పృథ్వీ, నోరు ఆవహనీయాగ్ని. అగ్నిలో మళ్ళా మూడు రకాలుంటాయి. ఇది స్వాధ్యాయం చేసుకుని మీరు దాన్ని పట్టుకోకపోతే ఈ మాటలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళవు. బాహ చదవాలి. 24 సంవత్సరాలు సమర్థుడైనటువంటి గురువు దగ్గర, ఇప్పుడున్నటువంటి గురువులు కాదు, అతని స్పర్శ మాత్రం చేత ఆ ఆధ్యాత్మిక స్థితిని ఇవ్వగలిగేటటువంటి గురువుల దగ్గర ఉండి సాధనలు చేస్తూ, సాధనలు చేస్తే ఇంకా ఏం చేసేవాళ్ళు? ఆవులు మేపాలి వాళ్ళు, పేడ పిడకలు చేయాలి, యజ్ఞకుండాలు అవి ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి ఆశ్రమాల్లో, అందులో ఇక్కడలాగా సిమెంట్ అవి ఉండవు, అంతా మట్టేనే. అవంతా చేస్తూ శిష్యులు 24 సంవత్సరాల పాటు ఈ వేదాధ్యయనం చేసేవారు, ఉపనిషత్తులు చదివేవారు. మిగతావి కూడా అప్పుడున్నటువంటి లోకములో ఏ ఏ విజ్ఞానము నేర్చుకోవలసిందో ఆ విజ్ఞానం నేర్చుకునేవారు. అంతా నేర్చుకున్న తర్వాత పరిపూర్ణంగా వీడికి అర్థమైంది అని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చేసి గృహస్థాశ్రమంలోకి వాడిని ప్రవేశించమని పెర్మిషన్ ఇచ్చేవాడు అప్పుడు. లేకపోతే పెర్మిషన్ ఇచ్చేవాడు కాదు, ఉండాల్సిందే, ఎన్నేళ్ళైనా పరీక్షలు పాస్ అవ్వాల్సిందే. అప్పుడేం చెప్పేవాడు, స్వాధ్యాయాన్ మా ప్రమద. మీరు మర్చిపోతారు, మళ్ళా నేను చెప్పింది చాలా సులభం మర్చిపోవటం. అది అంచేత ఈ మూడే ముఖ్యం మీరు నేర్చుకోవాల్సిందే. వైశ్వానరుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు. వైశ్వానరుడు బాహ్య జగత్తుతో సంబంధం ఉంటుంది. మీలో మీరు విశ్లేషణ చేసుకుని అర్థం చేసుకోండి. అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఏ స్థితిలో మాట్లాడుకుంటున్నాం మనం? వైశ్వానర స్థితిలో మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మాట్లాడుకుంటున్నప్పుడు మీ మనసులో ఏవో ఆలోచనలు వస్తుంటాయి. ఎదిలా తిడుతూ ఉంటాడు, పెద్ద ఈయనకు వచ్చిందా ఏంటి, రాకపోయినా పర్వాలేదు, గరిట అమృతంలో ఉంటుంది, అమృతం ఇస్తూ ఉంటుంది గరిట, దానికేమవుతుంది, గరిటగానే ఉంటుంది. అంటే చెప్పేవాడికి వచ్చిందా లేదా మీరు అది ఆలోచించారనుకోండి, ఏ ప్రజ్ఞ ఉంది అప్పుడు? అంతఃప్రజ్ఞ ఉంది, కానీ రాంగ్, పనికిరాని ప్రజ్ఞ. అది మీకు ఉపయోగపడకపోవటమే కాకుండా మీ యొక్క నేర్చుకునేటటువంటి తీవ్రతను కూడా అది ఖండిస్తుంది. చెప్పేవాడికి వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, అక్కడ నీకు వచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఏం నేర్చుకోమంటున్నాను అక్కడ, ఆ తేడాలు అర్థం చేసుకోండి. మీ ప్రజ్ఞ బహిప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ అని వేరుగా చెప్పటానికి చెప్తున్నాం గాని అవి రెండు కలిసే ఉంటాయి. వేరువేరు ఎలా ఉంటాయి? ముక్కలు ఎలా చేస్తావు నువ్వు? అర్థం అవటానికి చెప్తావు, ఇది చెయ్యా అన్నాను, ఇది కాలు అన్నాను, అంటే వేరువేరు ముక్కలుగా ఉన్నాయా? ఇవన్నీ కలిసే ఉన్నాయి. కానీ వివేచన చేసుకోవటానికి, చేతనత్వాన్ని అర్థం చేసుకోవటానికి బహిప్రజ్ఞ ఉంటుంది, అంతఃప్రజ్ఞ ఉంటుంది. కానీ అవి రెండు ఒకేసారి పనిచేస్తాయి. బహిప్రజ్ఞ అంటే కర్మేంద్రియం, అంతఃప్రజ్ఞ అంటే జ్ఞానము, జ్ఞానేంద్రియాలు. కానీ ఉన్న జ్ఞానాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఉపయోగిస్తాడు. అదే జ్ఞానము కదా అందరికీ, డాక్టర్స్ అందరూ ఒకే చదువు చదివారు కదా. కానీ ఒకడు చాలా గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకుంటాడు, ఒకడు అమ్మో వాడు చేయబడిందంటే కష్టం. అంతఃప్రజ్ఞ ఒకటే, అందరూ MBBSలే, కానీ బహిప్రజ్ఞ మారింది. కానీ రెండు వేరు చేయగలరా మీరు, అంతఃప్రజ్ఞను బహిప్రజ్ఞను? అది అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా ఇవి వేరు కాదు, కానీ ఇవి రెండు ఒకేలాగా ఉండవు. బహిప్రజ్ఞ ఒకలా పనిచేస్తూ ఉంటుంది, అంతఃప్రజ్ఞ ఇంకోలా పనిచేస్తూ ఉంటుంది. బహిప్రజ్ఞకి కర్మేంద్రియాలు మాత్రమే నువ్వు ఉపయోగించుకోగలవు, అంతఃప్రజ్ఞకి జ్ఞానేంద్రియాలు మాత్రమే నువ్వు ఉపయోగించుకోగలవు. తేడా అర్థమవుతుంది కదా. కానీ ఈ అంతఃప్రజ్ఞ బహిప్రజ్ఞ తమాషాగా ఉంటాయి. తేజస్సుడు, తేజస్సుడు ఏం చెప్పుకుంటున్నా మనం, ఏ లోకంలో ఉంటాడు? హిరణ్య గర్భము, లేకపోతే స్వప్న స్థితిలో ఉంటాడు. మరి స్వప్న స్థితిలో నీకు బహిప్రజ్ఞ ఉందా లేదా? నేను, నా మీద సింహం దూకుతోంది, లేకపోతే నేను రాజునైపోయాను, అంటే ఏమైంది అక్కడ కూడా నేను, మిగతావి. ఇక్కడ ఈ విరాట్ ప్రపంచంలో వైశ్వానర బహిప్రజ్ఞ ఎలా ఉన్నదో ఆ అంతఃప్రజ్ఞలో కూడా నీకు బహిప్రజ్ఞ ఉంది, అంతఃప్రజ్ఞ ఉంది. కానీ తమాషా ఏంటి, ఈ అంతఃప్రజ్ఞ బహిప్రజ్ఞలో అక్కడ లోపలే ఉన్నాయి. నువ్వు పడుకునే ఉంటావు, ఇక్కడ విశాలమైనటువంటి పెద్ద హాలు, నేను చెప్పాను కదా మీకు ఉదాహరణ, జనరల్ కంపార్ట్మెంట్ లో కూర్చుని ఇరుక్కుపోయి నిద్రపోతున్నావు. నువ్వు ఎన్ని బిల్డింగ్స్ చూడొచ్చు అందులో, కానీ అవంతా ఎక్కడున్నాయి? నీ యొక్క అంతఃప్రజ్ఞలో ఉంది. ఆ తేడా అర్థం చేసుకున్న తర్వాత మూడవది చాలా జాగ్రత్తగా అర్థం చేస్తుంది, ప్రాజ్ఞుడు. దాన్ని గురుదేవులు ప్రజ్ఞాపుత్రులు అనేవారు. వాడు ఎక్కడున్నాడు? వాడు ఇటు వైశ్వానర స్థితిలో ఉండడు, అటు తేజస్సు స్థితిలోనూ ఉండడు. ఈ రెండింటినీ చూడనటువంటి, ఏ విధమైనటువంటి అనుభూతి లేనటువంటి అద్భుతమైనటువంటి అవిద్యా స్థితిలో ఉంటాడు. ఏముండదు అక్కడ, ఐ డూ నాట్ నో అంటే గాఢ నిద్రలో నీకేం తెలుస్తుంది? ఏమీ తెలియటం లే. నాకు ఏమీ తెలియలేదు అని కూడా నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతున్నావు? పడుకుని చెప్పగలుగుతున్నావా నిద్రలో? చెప్పేవంటే అర్థం ఏంటి? నువ్వు నిద్రపోవటం లేదని. అంచేత నాకు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, సుప్త స్థితిలో ఉన్నప్పుడు కోరికలు లేవు, స్వప్నములు లేవు, రెండు లేవు. మరేముంది? జ్ఞానరహిత స్థితి ఉంది, అవిద్య ఉంది. అది ఈ సంపూర్ణ సృష్టికి కారణము అని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత మీకు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి అంతా, అంటే విరాట్ లోకము, హిరణ్య గర్భలోకము, దేని మీద ఆధారపడింది? నాకు ఏమీ తెలియదు అనేటటువంటి స్థితి మీద ఆధారపడింది. అంతేగా, ఆ ఋషుల యొక్క ఆ వివేచనా శక్తి, విశ్లేషణ మీరు చేసుకుంటే, మీరు ఏమి చేసినా దేని మీద ఆధారపడి చేస్తున్నారు? నాకేమీ తెలియదు అనేటటువంటి నిజమైనటువంటి అనుభూతి మీద. కొందరు పోజు కొట్టి నాకేం తెలియదు అంటారు, అది వేరే విషయం. గాఢ నిద్రలో ఐన్స్టీన్ అయినా మీరైనా ఒకటే. ఇంతగా వాడికి ఏం తెలియదు గాఢ నిద్రలో, నీకు ఏం తెలియదు. ఆ గాఢ నిద్రలోంచి ఈ హిరణ్య గర్భలోకము బయటకు వస్తున్నాయి, ఈ విరాట్ లోకము బయటకు వస్తుంది. ఆ జాగ్రత్తగా ఆ పదముల యొక్క కూర్పు మీకు అర్థమవుతే ఇంక మీకు కోరికలు ఉండవు, ఏమీ ఉండవు. జరుగుతూ ఉంటుంది, ప్రకృతి ఉంటుంది, ప్రకృతిలో జరిగేటటువంటి సంఘటనలుంటాయి. కానీ అనుమానాలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు ఏమి ఉండవు. ఇంచేత నీకు ఏది తెలియదు కనుక ఇదంతా ఉంది. మళ్లీ జాగ్రత్తగా ఆ పదాలను వినండి. గాఢ నిద్రలో ఉన్నావు నువ్వు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకేం తెలుసు? నీకేం తెలుసు? మహావీరుడు ఒకడు, మహామంత్రవేత్త, ఇంకా వాడి నోట్లోంచి ఒక మాట వస్తే జరిగిపోతుంది, నిద్రపోతున్నాడు. శక్తులన్నీ పనిచేస్తాయి వాడివి. అసలు వాడికి తెలుసా వాడెవడు? నిద్ర లేపితే వస్తాయి ఇవంతా. నిద్ర లేకపోతే, నిద్రలోనే ఉన్నాడు అనుకోండి, అప్పుడు తమాష ఏంటి? అది బేసిస్ మన ఈ వైశ్వానర ప్రజ్ఞకి, బహిప్రజ్ఞకి, తేజస్సుడు యొక్క అంతఃప్రజ్ఞకి ఆధారం ఏంటి అంటే గాఢ నిద్ర. అందుకే నిద్ర లేని వాళ్ళని మీకు అడిగితే తెలుస్తుంది నిద్ర ఎంత ఇంపార్టెంట్. మీకు అన్ని సుఖాలు ఇచ్చేస్తాం, మీకు మూడు రోజులు నిద్రపోకుండా ఉండు, ఉండి చూపించండి. మీరు మీరేది అడిగితే అది ఇస్తాను. నిద్ర లేమి అనేటటువంటి రోగం ఉన్నవాళ్లు కొంతమంది నాతో చెప్తూ ఉంటారు, 14 ఏళ్ల బట్టి నేను నిద్రపోలేదు అని నా స్నేహితుడు ఒకతను చెప్తూ ఉంటాడు. అంటే నిద్రపోయి ఉంటాడు, అతనికి తెలియదు నిద్రపోయానని. మీరు ట్రై చేసి చూడండి 3 రోజుల పాటు నిద్రపోకుండా ఉండటానికి. మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, జపాలు తపాలు ఏం చెయ్యొద్దు. మీరు మీ లక్ష్యం ఏంటి ట్రై చేసి చూడండి. మీరు ఇప్పుడే నిద్రపోతారు అది ప్రయత్నించ మొదలెట్టగానే. ఆ ప్రయత్నం మొదలెట్టగానే కొంపలు అంటుకుంటాయి, అంత గొప్పది అది, బేసిస్ అది. అది ఆ ఆధారమే లేకపోతే ఆ నిద్రాస్థితి బేసిస్, ఆధారం, ఫౌండేషన్. దేనికి ఫౌండేషన్? ఒక యాంగిల్లో చూస్తే వైశ్వానరుడు, తేజస్సుడికి, ఇంకో యాంగిల్లో చేసుకుంటే విరాట్ లోకానికి, హిరణ్య గర్భలోకానికి కూడా అదే ఆధారం. అన్నిటికీ ఆధారమైంది ఈశ్వరుడు కనుక. ఈ శివుడు గురించి నేను మాట్లాడటం, ఈశ్వరుడు అంటే ఆ స్థితి. ఈశ్వరుడు ఏమవుతాడు? వీటన్నిటికీ కూడా కారణం అవుతాడు కదా. అందుకని తర్వాత సెంటెన్స్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది, చూడండి. ఏష సర్వేశ్వర, ఈ నిద్రాస్థితి ఉందే, ఈ నిద్రాస్థితి సర్వేశ్వర స్థితి. ఏష సర్వజ్ఞ, అది అర్థం అవటానికి ఇదంతా చెప్పాను నేను ఇప్పుడు. ఇప్పుడు అవి అర్థమవుతుంది కదా అది సిచ్యువేషన్. అతడే సర్వజ్ఞుడు. ఏది ఆ స్థితి? ఆ స్థితి మనకందరికీ కామన్. నిద్రాస్థితిలో అందరూ ఒకటే. వాడు ఎవడైనా కావచ్చు, అతి బలహీనుడు కావచ్చు, అతి బలవంతుడు కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు, మహా అజ్ఞాని కావచ్చు, ఏదైనా కావచ్చు, వాడు నిద్రపోయినప్పుడు అందరూ ఒకటే. ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామి, అందరిలోనూ ఉన్నవాడు వీడే. అంతర్యామి అంటే అందరిలోనూ ఉన్నటువంటి రమించేటటువంటి వాడు. ఏష యోనిహి, యోనిహి అంటే సెంటర్ ఆఫ్ క్రియేషన్. వీడిలోంచే అంటే ఏంటి, నేను ఇందా చెప్పానే ఆ సుషుప్తి స్థితిలోంచే అన్ని ఉద్భవిస్తాయి. సర్వస్య ప్రభు, అన్నిటికీ మాస్టర్ వీడే, అన్నిటికీ కంట్రోలర్ వీడే. సర్వస్య ప్రభవాప్యయోహి భూతానాం, సర్వస్య ప్రభవాప్యయోహి భూతానాం అంటే అన్ని నామరూపాలకి కూడా కారణము వాడే, ఉత్పత్తి అవటానికి నాశనం అవటానికి కూడా కారణము వాడే. దానిని సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో పట్టుకోమని చెప్తున్నాను నేను మిమ్మల్ని. కానీ తేడా వస్తుంది కొంచెం, ఆ తేడా తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. కానీ ఇవాళ నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఓం అనేటటువంటిది గురువు. జయరామన్ ఎవడో పిలుస్తూ ఉంటాడు అక్కడ, అతని స్నేహితుణ్ణి, కాని ఇతను కదులుతాడు, తర్వాత నన్ను కాదులే అంటాడు. అలాగే మీరు ఓం అన్నప్పుడు ఆ ఓంకారం కదులుతుంది, కాని మీరు ఓంకారాన్ని కాదుగా పిలుస్తున్నది, ఓంకారం ద్వారా వచ్చి చాక్లెట్లు కావాలి మీకు, సరేలే అంటుంది, చాక్లెట్లు ఇచ్చి వదిలేస్తుంది. చాక్లెట్లు అడగండి కనీసము ఈ 10-15 రోజులు. ఓంని అడుగుదాం. ఏంటి ఓంకారం అంటే? ఈ శ్లోకం గుర్తుంచుకోండి, ఈ శ్లోకాన్ని కంఠతా పట్టండి. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషో అంతర్యామ్యేష యోనిహి, సర్వస్య ప్రభవాప్యయోహి భూతానాం, ఇదే అన్నిటికీ ప్రభువు, వాటి జ్ఞాత, అంతర్యామి, నియామకుడు, కారణము, ఉత్పత్తి, వినాశనము, అన్నీ ఇదే. అంత అద్భుతమైనటువంటి కేంద్రం వైపు మీరు ప్రయాణం చేయడానికి తగిన వాతావరణంలో మీరు ఇది మిస్ అయ్యానంటే మీ దురదృష్టాన్ని ఊహించుకోండి. మిస్ కాకండి దీన్ని. అది అక్కడే ఉంటుంది కదా నిద్రాస్థితి, అక్కడే ఉండి అన్ని చేసుకోవచ్చు మీరు. ఇంచేత అది ఫౌండేషన్, అది బేసిస్. నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నావు అంటే వెనకాతలేముంది, నిద్రావస్థ ఉంది. బ్లాక్ బోర్డు ఉంటే బొమ్మలన్నీ గీయగలవు, లేకపోతే బొమ్మలన్నీ చెరిపేయగలవు. బొమ్మలన్నీ చెరిపిస్తే బ్లాక్ బోర్డులో అజ్ఞానం ఉంటుంది, ఏమి ఉండదు. దాని మీద రాతలుంటే, కానీ బ్లాక్ బోర్డే లేకపోతే ఈ రాతలే ఉండవు. అంచేత ఈ వైశ్వానరుడు కాని ఈ తేజస్సుడు కాని ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? వెనకాతల ప్రాజ్ఞుడున్నాడు. అందుకే ప్రజ్ఞావాన్, ప్రజ్ఞ అంటాం మనం. అంచేత ఈ ప్రజ్ఞని మీరు అర్థం చేసుకోవాలి అంటే మీరు స్పెషల్గా ఏం చేయకల్లే, ఈ విషయం గుర్తుంచుకుంటే చాలు. ఏంటి? ఆ నిద్రాస్థితి యొక్క, కానీ నిద్రాస్థితి ఈశ్వరుడు అన్నాం కదా, అంటే ప్రాజ్ఞుడి యొక్క, ఈశ్వరుడు ఎవరు? ప్రాజ్ఞుడి యొక్క విరాట్ స్వరూపము. వైశ్వానరుడు ఎలాగోతి విరాట్, తేజస్సుడు హిరణ్య గర్భుడుగా ఎలా మారుతున్నాడు, ప్రాజ్ఞుడు ఈశ్వరుడుగా మారుతాడు. కానీ ఈశ్వరుడు వెనకాతలు ఉన్నటువంటి స్థితి తురియ స్థితి. అంటే ఈశ్వరుడికి కూడా ఈశ్వరుడు. అది ఇంకా నేను చెప్పలేవాళ్ళు నేను మీకు, ఇది అర్థం చేసుకోండి. కానీ ఇదంతా కూడా దేనివల్ల వస్తుంది మీకు? ఓం అంటే వస్తుంది. కానీ ఓం అన్న యొక్క వివేచన ఇది మీకు తెలిస్తే ఓ